அவித்யாநாமந்தஸ்தி நிரமிஹிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிசிரீ தரித்ராணாம் சிந்தாமணிகுணதிகா ஜன்மஜலதோ நிமக்னானாம் தம்ஷ்ட்ராமுரரிபுவராஹஸ்ய பவதி. சுக்லாம்பரதரம் விஷ்ணும் சிசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே. வந்தே குருபதத்வந்த்வமவாங்மானசகோசரம் ரத்தசுக்லப்ரபாமிஸ்ரமதக்யம் த்ரைபுரம் மகத நாராயணம் நமஸ்கிருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாசம் ததோ ஜயமுதீரயேத். ஜகத்தாத்ரீ மகம் தேவீம் ஆதிராதயிஷுசுபாம் ஸ்தோஷ்யே ப்ரணம்ய சிரசா ப்ரஹ்மயோனிம் சரஸ்வதீம். மார்க்கண்டேய புராணம்லோ பவித்ர ఘட்டాలు எதை చెప్పాలంటే సంపూర్ణంగా మార్కండేయ పురాణం చెప్పడానికి కనీసం 40 రోజులు తీసుకుంటుంది. అది కూడా రోజుకు 3 గంటలు ఏకగంటగా చెబితే. అందుకల్ల అందులో ఉన్న కొన్ని విశేష ఘట్టాలు సారాంశం మనం సప్తాహ దీక్షతో చేసుకుంటున్నాం. ఇవాళ 2వ రోజు కార్యక్రమంలో పెడుగుపెట్టాం. అందులో 2 ప్రశ్నలకు సమాధానాలు ధర్మపక్షులు జైమిని మహర్షికి చెప్పాయి, ధర్మ సందేహాలు తీర్చాయి. ఇంకా మిగతా రెండింటిలో శ్రీ మహావిష్ణువు తరచుగా ధర్మ సంస్థాపన కోసం అవతారం ఎత్తుతాడు. ఆ యంత్రణ వెనకాతలు ఉన్న పరమార్థం ఎత్తేటప్పుడు ఆయన ఏ శక్తిని ఆవహించుకుంటాడో అవి చెప్పడం మొదలుపెట్టాయి. శ్రీ మహావిష్ణువు వ్యూహ చతుష్టయము అనే పేరుతోటి 4 రూపాలను కొలుగుంటాడు. అంటే ఆయన ఏదన్నా పనిచేయటానికి 4 రూపాలు ధరించి ఈ 4 రూపములకు వ్యూహ చతుష్టయము అని పేరు పెట్టాడు. ఒక ప్రణాళిక లేకుండా ఏ పని చేయము, దేనికైనా క్రమం కావాలి. ఆ క్రమమునకు లేక ప్రణాళికకు వ్యూహము అని పేరు అన్నమాట. అది 4. అందులో మొదటిది వాసుదేవ. దాని గురించి నిన్న కూడా చెప్పాం కదా, దానికి వర్ణం ఉండదు, రూపం ఉండదు, గుణం ఉండదు, కర్మ ఉండదు, అంతటా వ్యాపించి ఉంటుంది మహాచైతన్య శక్తి. అందుకే అంతకంటే గొప్ప శక్తి ఒకటి లేదు కనుక పరమమైన ఆత్మ కనుక పరమాత్మ అన్నారు దాన్ని. ఇది 2వది ఎప్పుడు లోకాలను రక్షించడానికి భూమిని మోస్తూ శ్రీ మహావిష్ణువుకి సేవ చేయడానికి కొంచెం తమో గుణాన్ని ఆవాహన చేసుకుని వేలి పడకలతో సంకర్షణుడు అనే పేరుతో ఉండే రూపం. ఈ సంకర్షణమూర్తే ఆదిశేషుడు అండి. కాబట్టి ఆదిశేషుడు కూడా విష్ణువులో ఒక అంశ, వ్యూహ చతుష్టయంలో 2వది అన్నమాట. వేలి పడకలతో భూమిని మోస్తూ సంపూర్ణ అవతారాలు కొంచెం ఎక్కువగా భూమి మీద ఉండవలసిన అవతారాలు ఉన్నప్పుడు మాత్రం కూడా ఉంటాడు. రామావతారం చూడండి, 11,000 సంవత్సరాలు పరిపాలన చేశాడు రాముడు. అంతకాలం భూమి మీద ఉండాలంటే ఆయనకి వ్యూహ చతుష్టయంలో 2వ వాడైన సంకర్షణుడు పక్కన సేవకుడిగా ఉండాలి. అందుకని లక్ష్మణుడిగా ఆయన దిగొచ్చాడు. అప్పుడు ఎక్కువ కాలం ఉంటాడు. తక్కిన అవతారాలలో నరసింహావతారం స్తంభం నుంచి ఆవిర్భవించి మళ్ళీ ఎక్కువ కాలం ఉండకుండా అదృశ్యమైపోయాడు. భూలోకంలో ఆలయాలలో విలిచాడు తప్ప భూమి మీద ఇంకా పని ఎక్కువ కాలం లేదనమాట. వామనావతారం, మత్స్యావతారం, కూర్మావతారం ఇటువంటి అవతారాలు ఎక్కువ కాలం ఉండవు. అందుకని అవతారాలలో పక్కన సంకర్షణుడు ఉండడు. సంకర్షణుడు ఉంటే అవతారానికి తిరుగుండదు. అందుకని సరే పరశురామావతారం చిరజీవైనా పక్కన లక్ష్మణుడు లేకపోవటం వల్లే ఆయన శక్తి తిరిగి రాముడిలో కలిసిపోయి ఆయన రాముడి ముందు నిర్వీర్యుడు అయిపోయాడు. కాబట్టి లక్ష్మణుడి రూపంలో లేక బలరాముడి రూపంలో సంకర్షణుడు ఉండవలసిందే. కృష్ణావతారం కూడా పరిపూర్ణ అవతారం ఎందుకున్నారంటే మళ్ళీ ఆయనకు అండగారిగా బలరాముడు ఉండి చేదోడు వాదోడుగా ఉంటూ అనేక కార్యక్రమాలు నిర్వహించాడు. కాబట్టి సంకర్షణమూర్తి శ్రీ మహావిష్ణువుకి సహాయకుడు. ఈయన ఎప్పుడు ఆయన మాట కాదనకుండా పొరపాటు ఎప్పుడైనా ధిక్కరించినా మళ్ళీ పశ్చాత్తాపంతో పాదసేవ చేసుకుంటూ ఉంటే అటువంటి శంకరకృష్ణమూర్తి శ్రీ మహావిష్ణువు యొక్క పరిపూర్ణ అవతారానికి తోడుపడతాడు. అది రెండవ మూర్తి. ఈయనలో ప్రధాన గుణం ఏమిటి? తమో గుణం. అందుకే మీకు అప్పుడప్పుడు కోపం, తమో గుణ ప్రధానికి చాలా తిక్కండో, ఏ క్షణంలో ఎలా మాడతారో తెలియదు వాళ్ళకి. అప్పటిదాకా పోగిన వాడే మరో క్షణంలో కూడా తిట్టచ్చు అనమాట. మనం చూస్తూనే ఉంటాం కదా ఒక్కోసారి, ఏమంటే మీరు ఎప్పుడైనా నాతో ఫోన్లో మాట్లాడండి అన్నట్టు ఒక ఆయన. పాపం ఈయన అలాగే వెళ్తారు, ఎప్పుడు పెడితే ఫోన్లో మాట్లాడడం మొదలెట్టాడు. మళ్ళీ నువ్వు పద్యం వినిపించేవాడి జాగ్రత్త అన్నట్టు. ఇది తమో గుణం యొక్క లక్షణం అనమాట. అంటే అప్పటిదాకా మాట్లాడతానంటాడు, మళ్ళీ తెప్పు వస్తుంది అనమాట. నాకు కోపం వస్తే నేను మనిషిని కాదు అంటారే వాళ్ళంతా తమో గుణ ప్రధానులు. నిజంగా కోపం వస్తాడు మనిషి ఎలా అవుతాడు? పశువు కాబట్టి, పశువు కంటే ఈయన కాబట్టి, పశువుతో కూడా పోల్చడానికి వీలు కాబట్టి కాదు కాబట్టి వాళ్ళని తమో గుణ ప్రధానులు అన్నారు. అవ్యవస్థిత చిత్తులంతా తమో గుణ ప్రధానులు. అవ్యవస్థిత చిత్తులు అంటే ఏంటన్నమాట? చిత్తం, మనస్సు వారి విషయంలో ఉండదు, ఎప్పుడూ ఒకే విధానంలో ఉండదు. క్షణే తుష్టాహ క్షణే రుష్టాహ వితుష్టాస్య క్షణే క్షణే అవ్యవస్థిత చిత్తానాం ప్రసాదోపి భయంకరః. ఈ క్షణంలో సంతోషిస్తాడట, ఆనందంతో పొంగిపోయి చప్పట్లు కొట్టేస్తాడు. మళ్ళీ ఒక క్షణం పోయాక రుష్టాహ కోపగిస్తారు వాడు. అంటే ఒక క్షణం సంతోషం, ఒక క్షణం కోపం. వితుష్టాస్య క్షణే క్షణే, ఎప్పుడు ఏ రకమైన చికాకులు పొందుతో తెలియదన్నమాట. ఇక్కడ వితుష్టులు అంటే సంతోషం లేనివాళ్ళు అనగా క్షణక్షణమునకు మనస్సు మార్చుకునేవారు అని. వాళ్ళకి అవ్యవస్థిత చిత్తులు అని పేరు. వీళ్ళతోటి స్నేహం ప్రమాదం, వీళ్ళ అనుగ్రహం కూడా ప్రమాదమే. వీళ్ళ వాళ్ళ ప్రేమ వచ్చిందంటే హఠాత్తుగా ఇదిగో మీకు లక్ష డాలర్లు ఇచ్చేస్తానంటాడు. మర్నాడే తెక్కొచ్చిందంటే ఈ డాలర్ తీసి కాలం కొట్టుకులాక్కేది వారేస్తాడు. కాబట్టి ఏ క్షణంలో డాలర్ ఇస్తాడో, ఎప్పుడు కాలం కొట్టుకుంటాడో తెలియదు కనుక అటువంటి వాడు అవ్యవస్థిత చిత్తుడు, వాడితో ప్రమాదం. ఈ ప్రమాదానికి గల కారణం తమో గుణమును అందులో ఎక్కువగా ఆవాహన చేయటమే. అందుకే మీరు చూడండి, లక్ష్మణుడికి అంత పరమాత్మని అవసైన గుణముల ప్రధానత్వం వల్ల రాముడిలో ఉన్న నియమం లేదు ఆయనకి. భరతుడిని చూడగానే తెక్కొచ్చేసింది, ఏ వీడు మనల్ని తప్పడానికి వచ్చాడు, రాజ్యం లాక్కోవడానికి వచ్చాడు, వీడు చంపుతానంటూ ధనుసు కూర్చుకుంటే భరతుడు ఎప్పుడు అలాంటి వాడు కాదు అని రాముడు సతి చెప్పవలసి వచ్చింది. బలరామావతారంలో కూడా చూడండి, పాండవుల పక్షంలో శ్రీకృష్ణుడు ఉంటే దుర్యోధనుడు నా మిత్రుడు, దుర్యోధనుడు నా మిత్రుడు అని అటు వెళ్ళాడు. వాడు నా శిష్యుడు, వాడంటే ఇష్టమని. అరి తొడలు విరిగి కింద పడిపోయినప్పుడు కూడా దుర్యోధనుడికే కీర్తి రావాలి అని ఆకాంక్షించాడు ఆయన. అందువల్లే బలరాముడు మహాభారత యుద్ధంలో భీముడికి కీర్తి కలగకుండాగాక అండం వల్ల నిజంగా పరాక్రమవంతుడైన దరిద్ర సినిమాల్లో దుర్యోధనుడికి ఇచ్చిన ప్రాధాన్యం భీముడికి ఇవ్వలేదు. అది కేవలం బలరాముడి శాపమే కారణం. మీరు చూడండి కావాలంటే శల్యపురంలో భీముడు కీర్తి పొందకుండుగాక అని తిక్కరగా అనువాదంలో చెప్పారు. కారణం ఏమిటి? ఇది తమో గుణం యొక్క లక్షణం. ఎప్పటికప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక్కొక్కప్పుడు తమో గుణం, ఒక్కొక్కప్పుడు రజోగుణం, మళ్ళీ సత్వగుణం అన్నింటినీ పుచ్చుకుని ఏ గుణం ఎలా ఉంటుందో లోకానికి తానే చెప్పాడు. అన్ని గుణాలు తానే, మళ్ళీ అన్ని గుణాలకి అతీతంగానూ ఉంటాడు. సకల గుణాభిరాముడు, నిర్గుణాభిరాముడు. ఇంకా మూడవది ప్రద్యుమ్నమూర్తి. ఈ మూర్తి మహా చైతన్యంతో భూలోకంలో అవతారం ఎత్తుతుంది. ఎప్పుడెప్పుడు ఈ భూలోకంలో అధర్మం పెచ్చు పెరిగినా ఈ అధర్మాన్ని అణచడానికి, ధర్మ సంస్థాపన చేయడానికి అవతారం ఎత్తే మూడవ మూర్తియే ప్రద్యుమ్నమూర్తి. కాబట్టి ఇప్పుడు అవతారాలు ఎత్తుతున్న స్వామివారు అంటే ప్రద్యుమ్నుడు. అంటే రుక్మిణీదేవి పుత్రుడు ప్రద్యుమ్నుడు కాస్తమా, శ్రీ మహావిష్ణువు యొక్క అంశలో ఒకటైన ప్రద్యుమ్నమూర్తి. ఇంకా నాలుగవ మూర్తి, అది నారాయణమూర్తి. ఈ మూర్తి కదలదు, ఎప్పుడు పాల సముద్రంలోనే ఉంటుంది. ఇప్పుడు మీకు అసలు హాస్య చెప్పాలి. అందుకే ఈ నారాయణుడు అనే పేరుతో ఉన్నవాడు అవతారాలు ఎత్తాడంటారే అది తెలియక చెబుతున్నమాట. నారాయణుడిని ప్రార్థిస్తే ఆయనలో ఉన్న ప్రజ్వల శక్తి బయటకు వచ్చి అవతారం ఎత్తుతుంది. ఆయన మాత్రం ఎప్పుడూ క్షీరసాగరంలోనే ఉంటాడు. అందుకే మీకు భాగవతంలో కూడా మీకు చెప్పేది దొరుకు, దశమ స్కందంలో కృష్ణార్జునులు ఇద్దరు వైకుంఠానికి వెళ్ళి విష్ణువును చూశారు. అక్కడ విష్ణువు మూలగ్రాంట కదలకూడదు కదా, ఎక్కడికి వెళ్ళినా మూలగ్రాంట అక్కడే ఉంటుంది. ఉత్సవ మూర్తులే వెళ్ళి తీసుకొచ్చి కళ్యాణం చేస్తాం. ప్రజ్వలుడు అవతారం ఎత్తినవాడు ఉత్సవమూర్తి. నారాయణమూర్తి శాశ్వతంగా అక్కడే ఉంటుంది, అది కదలదు. ఎప్పుడు పాలసముద్రంలో సంకర్షణుడు అనే పేరుతో ఉండేటటువంటి ఆదిశేషుడి యొక్క చుట్టల మధ్యలో ఒయ్యారంగా పడుకుని నటిస్తూ ఉంటాడే. యోగనిద్రలోకి వెళ్ళిన, అవతారం ఎత్తడానికి తనలో ఉన్న శక్తిని బయటికి పంపిన, వచ్చిన వారిని ఎప్పటికప్పుడు అనుగ్రహించిన, దేవతా ప్రార్థన అంగీకరించిన ఈ నారాయణుడే చేస్తాడు. నిర్గుణ పరబ్రహ్మ అంతటా వ్యాపించిన చైతన్యమేమో వాసుదేవుడు, అవతారం ఎత్తేది ప్రజ్యుమ్నుడు, పాలసముద్రంలో నిత్యం ఉండేవాడు నారాయణుడు, ఆ నారాయణుడికి సేవ చేయడానికి ఆయన పాలుపుగా ఉండే నాలుగో మూర్తి సంకర్షణుడు. వెరసి నాలుగింటిని ఏమన్నాము, వ్యూహ చతుష్టయము అంటాం. అందులో ఉన్న స్వామి ప్రజ్యుమ్నుడు ఎప్పుడు భూదేవియో దేవతలో బ్రహ్మో మరొకరో ప్రార్థించగానే ఆ ప్రార్థన అంగీకరించి అవతరిస్తూ ఉంటాడు. ఈ అవతారం అనే కథలో ధర్మ సంస్థాపన ప్రధాన లక్షణం. శాస్త్ర విరుద్ధమైన కర్మలు భూమి మీద ఉన్నంత వరకు చేస్తూనే ఉంటాడు. మనం ఎంత గొప్పవాడైనా ఇక్కడ పుట్టడం వల్ల, ఈ ప్రభావం వల్ల ఈ రజోగుణం తమోగుణం లోపల బాగా పెట్రేగిపోతూ ఉంటే, ప్రకోపిస్తూ ఉంటే తరచుగా దోషాలే చేస్తాడు. ఈ దోషములు ఈ వ్యూహ చతుష్టయాన్ని విన్నా తలుచుకున్నా తొలగుతాయి. ఇంకా ఎక్కువైపోయాను కూడా దోషాలు, అప్పుడు ఈ తలుచుకోవటం వల్ల పోవు. ఆయనే సైన్య దిగొచ్చి వాడిని వధించి వాడిని ధర్మ సంస్థాపన చేస్తాడు. దుర్యోధనాదులు రావణాసురుడు మొదలైనటువంటి వాళ్ళు పరాకాష్ఠకి వెళ్ళారన్నమాట అధర్మాన్ని. మన దగ్గరికి ఎదుగు రావడంలో భగవంతుడంటే కొంతమంది అడిగారు, ఈ అవతారం ఇప్పుడు ఎందుకు ఎత్తకూడదని, ఎత్తవలసినంత అవతారం నీ దగ్గరే ఉంది, నువ్వేమన్నా రావణాసురుడు అని గొప్పగా వెళ్ళిపోతే ఆయన వచ్చి కనపడతాడు, లేదా మార్కండేయుడు అర్జునుడు ఆ స్థాయికి వెళ్ళాలి. మనం వచ్చిన తెప్పినటువంటి ఈ కలియుగంలో మానవులు పుణ్యంలోనూ వాళ్ళంత గొప్పవాళ్ళం అవటల్లా, పరాకాష్ఠ వాడు పీక్కి వెళ్ళటల్లా, పాపంలోనూ అంత పీక్కి వెళ్ళటల్లా, మధ్యలో పీక్కుంటున్నాం. అందువల్ల వచ్చిన తెప్పినటువంటి కనబడకుండా కనబడకుండా నాబోటి వాడిని మొగ్గుతూ ఉంటాడు. ప్రతి సంవత్సరం కసేపు పురాణాలు చెప్పడానికి, అంటే మీలాంటి జ్ఞానుల కోసం కదండి, నేను చెప్పింది అలాంటి అజ్ఞానుల కోసం. మీలాంటి వాళ్ళకి ఏంటంటే మిమ్మల్ని నేను చూసి ధరించడానికి, నన్ను మీరు చూసి ధరించడానికి అనమాట. ఒక్కొక్కప్పుడు పరస్పరం పోరయంతి అని ఒకరినొకరు చూసుకుని ధరించాలంట. అందువల్ల భూలోకంలో మహానుభావుడు వాసుదేవుడు ఈ పురాణ అవతరణ ఇచ్చాడు సుమా అని ధర్మపక్షులు. పురాణం వినడం కూడా అవతారముతో సమానం. ఎంత గొప్పదో ఆలోచించాడు ఇప్పుడు పురాణం యొక్క గొప్పతనం. పురాణము వినడం అంటే ఒక అవతారమూర్తిని చూడడంతో సమానం. అవతారమూర్తిని చూడడం అంత తేలిక కాదు, చూచినా అర్థం కాదు. ఇప్పుడు దుర్యోధనుడు కృష్ణుడు చూశాడు, అయినా ఏదో మాయావి ఐంద్రజాలికుడు ఇలా అనుకున్నాడు పిచ్చివాడు. విశ్వరూపం నిండు కొలువులో అందరికీ చూపించాడు కదా కృష్ణుడు, కానీ ధృతరాష్ట్రుడు కళ్ళిగి నేను చూస్తాను సంతోషిస్తాను అన్నాడు. కళ్ళిచ్చాడు ఆయన, చూశాడు, మళ్ళీ నేను భూలోకాన్ని ఈ మాయాలోకాలు చూడలేదు, కళ్ళు తీసి ఉపసంహరి చూపిస్తే అన్నాడు. మళ్ళీ అజ్ఞానంలో పడిపోయాడు. అదే భీష్ముడు మిగతా ఋషులు నారదాదులు ఆహా పరమాత్మ అని సంతోషంతో ఎగిరిగంతులేశారు. అదే సభలో ఉన్న దుష్ట చతుష్టయం ఈ కర్ణుడు దుర్యోధనుడు దుశ్శాసనుడు శకుని ఆ మాయాది ఏదో తాంత్రికమైనటువంటి మాయలతో ఈ మెజీషియన్ వీడు ఎంత చేసి అనుకున్నారట. వాడు ఎవడన్నాడు ఏపీ సర్కార్ ఇలాంటి వాడు మెజీషియన్ అనుకున్నారు పాపం, తెలియక ఏం చేస్తారు. అదో అజ్ఞాన సమితి, జన అజ్ఞాన సమితి అంటారు దాన్ని. ఆ నలుగురే జన అజ్ఞాన సమితికి అధ్యక్షుడు వాడు, ఒకడు అధ్యక్షుడు ఒకడేమో వైస్ ప్రెసిడెంట్ అనమాట, ఉపాధ్యక్షుడు వాడు కార్యదర్శి వాడు మెంబరు, ఈ నలుగురు తప్ప ఎవరు ఉండరు అందులో. అలాంటి వర్కర్తత్వంతో ఉన్నవాడికి పరమాత్మ కనబడితే మాత్రం ఉపయోగమే ఉన్నది. అందువల్ల ఏం చెప్పారంటే పరమాత్మ దర్శనం కష్టం, ఒకవేళ దర్శనం ఇచ్చిన అర్థం కాదు. అందువల్ల కలియుగంలో పరమాత్మకి మారు రూపములు పురాణములు అష్టాదశ పురాణములను భక్తితో వింటే వాడు మొత్తం పరమాత్మకి సంబంధించిన 22వ తారాలని చూసినట్లే. ఎంత గొప్ప విషయాన్ని ధర్మపక్షులు దేవిని వంకతో మనకి చెప్పే చూడండి. ఇంకా నాలుగవది ఇంకొక ప్రశ్న ఏమిటి, మహానుభావులు ఉప పాండవులు ద్రౌపదీదేవి అంతటా ఆవిడికి పిల్లలుగా ఉంటి కూడా పెళ్ళి అవ్వకుండానే చచ్చిపోయారు. అది కూడా నిద్దట్లో ఉండగా అశ్వత్థామ రాత్రికి రాత్రి చంపేశాడు. అభిమన్యుడిలాగా కనీసం సంతానం కూడా పొందలేదు, కారణం ఏమిటి అనగా నాలుగవ పక్షి సమాధానం చెప్పింది. మహానుభావుడు హరిశ్చంద్ర చక్రవర్తి ఈ భూమండలాన్ని చాలా కాలం పరిపాలించాడు. ఆయన నిత్య సత్యవర్తి హరిశ్చంద్ర చక్రవర్తి, ఎప్పుడు సత్యం తప్ప అసత్యం పలకని వాడు హరిశ్చంద్రుడు. ఎంత అందమైన పదం వాడాడో, నిత్య సత్యవర్తి హరిశ్చంద్ర చక్రవర్తి అని మారణ గారు శేషపద్యం చెట్ట చివరి చెప్పారు. ఆ హరిశ్చంద్ర చక్రవర్తిలో చక్రవర్తి కూడా సత్యవర్తి హరిశ్చంద్ర చక్రవర్తి అనే పాదము ఎంత అమోఘంగా కుదిరిందో చూడండి. ఈ మహాత్ముడి సత్యదీక్షని పరీక్షించడానికి విశ్వామిత్రుడు భూలోకానికి వచ్చాడు. మీకు తెలుసున్న కథ అయినా ఇక్కడ క్లుప్తంగా మార్కండేయ పురాణంలో చెప్పారు కాబట్టి చెప్పుకుంటున్నాం. ఆయన చాలా మాయలు పడ్డాడు. మాతంగ కన్యలు అని ఒక కన్యల్ని ఇద్దరిని సృష్టించాడు. ఈ ఇద్దరిని పెళ్లి చేసుకోమన్నాడు హరిశ్చంద్రుడిని. ఆయన పొరపాటు కూడా వివాహం చేసుకోను అన్నాడు. నువ్వు అడిగితే ప్రాణమైనా ఇస్తాను, నేను ఏకపత్ని వ్రతుణ్ణి. రెండవది, ఈ వయస్సులో వర్ణసంకరం ఏమిటి, పొరపాటు కూడా పెళ్లి చేసుకోను అన్నాడు. విశ్వామిత్రుడు, నిన్ను సర్వనాశనం చేసేస్తాను లేక శాపం పెడతాను, వీడు నా కూతుళ్ళు వీడిని పెళ్లి చేసుకుని పదే పదే ఒత్తిడి తెచ్చాడు. చాలా అందమైన పద్యం బలిజేపు లక్ష్మీకాంత గారు హరిశ్చంద్రాక్షలు రాస్తాడు. అరయం వంశము నిల్పలే గద వివాహంబు అట్టి వైవాహిక స్ఫురణం వెప్పటికెన్నడో కలిగే సత్పుత్రుండు పుట్టెను వయపరిపాకంబును తప్పుచున్నయది ఈ ప్రాయంబునం వర్ణ సంకరపుం వెండిలి ఏల చుట్టెదవు నా కంఠంబునం కౌశిక. ఇదిగో వంశం నిలబెట్టడం కోసం వివాహం చేసుకునేవారు పూర్వకాలం. మహానుభావులైన ఇక్ష్వాకు వంశస్థులందరూ కూడా వివాహం, ఎందుకంటే ప్రజాయై గృహమేధినాం, సంతానం పొందడం కోసమే గృహస్థాశ్రమంలో అడుగు పెట్టేవారు. అదిగో ఆ వంశం నిలబెట్టడానికి పెళ్ళయింది పరమాత్మ స్వరూపిణి పుణ్యాత్పురాలు శీలవతి శిబిచక్రవర్తి కూతురు శైల్పి అంటారు. అందుకే వాడు చంద్రమతి నాకు భార్య అయింది, ఓ సత్పుత్రుడు పుట్టాడు, నా మాట పెట్టాడు వాడు. వయస్సు కూడా మారుతోంది క్రమంగా, వయపరిపాకమును తప్పుతున్నది. ఏదో పడుచువాడిని కాదు నేను, దాదాపు సగం వయస్సు వచ్చింది రాకు. ఈ వయస్సులో ఈ వర్ణ సంకరపు పెళ్ళి నాకెందుకురా, నేను చేసిన వాసన తప్పను, నా రాజ్యమైన ఇస్తానన్నాడు. అయితే నీ రాజ్యం ఇచ్చేయన్నాడు ఆయన. ఇదిగో నా రాజ్యం అంతా త్రికర్ణ శుద్ధిగా ధారపు చేశాను. ఈ ధారపు చేయడానికి ముందే ఈయన ఇంకో చమత్కారం చేశాడు. నేను యజ్ఞం చేస్తున్నాను, ఆ యజ్ఞం కోసం 14 కోట్లు కావాలన్నాడు ఆయన. అంతేగాని ఏదో ఏనుగిట్టి కింద పారేసేది కలిగదు కదలు. మార్కండేయ పురాణాదుల్లో మాత్రం 14 కోట్లు అన్నారు. సరే మొత్తం మీద ఏదేమైనా ఇంత ధనం ఇమ్మన్నాడు, ఆయన ఇస్తానన్నాడు. ఇస్తానన్న తర్వాత ఈ విధమైన నాటకం ఆడాడు ఆయన. ఈయన రాజ్యం ఇచ్చాడు. రాజ్యం ఇచ్చేసి ఇక నేను వెళ్ళిపోతానంటే, ఇప్పుడు రాజ్యం ఇచ్చావు బాగానే ఉంది, ఎంత పూర్వం యజ్ఞానికి బాగా ధనం ఇస్తానన్నావు, ఏది ఆ డబ్బు అన్నట్ట. వీడికి మర్చిపోయింది. ఇందులో ఎన్ని లాజిక్లు మ్యాజిక్లు ఉంటాయో నాకు తెలియదుగా మరి. అందుకని అయ్యా నా రాజ్యం అంతా మీకు ఇచ్చాను కదండి, ఇంకా డబ్బు ఏమిటంటే, రాజ్యం ఇచ్చినా ఎంత పూర్వం చేసిన భాష ఒకటి ఉన్నది, డబ్బు డబ్బే అన్నాడే. ఇప్పుడైతే వదలకోంటారు. మహానుభావులు కనుక ఒక్కసారి పలికారంటే ప్రాణం పోయినా సరే దాని మీద నిలబడతారు. అందుకే మాట తిరుగలేరు మానధనులు అన్నాడు భాగవతంలో. అయ్యా నాకు కొంచెం గడువు ఇస్తే నేను నా రాజ్యాన్ని మీకు వదిలేసి ఏదో ప్రదేశానికి వెళ్ళి మీ అప్పు తీరుస్తానన్నాడు ఆయన. అందుకనే కూడా నక్షత్రకుడని ఒక శిష్యుడు పంపాడు డబ్బు వసూలు చేయడానికి. ఈ ఇద్దరూ బయలుదేరారు. నిజంగా ఇప్పటికి కూడా అలాగే నక్షత్రకులు లాంటి వాళ్ళు అప్పుడప్పుడు తగులుతూ ఉంటారు అనమాట. ఇక గురువుగారు చెప్పారంటే వాడు కూడా వాడి ప్రాణం అలా తీసేస్తూనే ఉంటాడు అనమాట. కాశీ వెళ్ళాడు ఆయన. ఆ కాశీ వెళ్ళి తనను తాను అమ్ముకోవడానికి తన భార్య నమ్మడానికి సిద్ధపడ్డాడు. అక్కడ రాశాడు ఆయన, భార్య నమ్మడానికి ముందు తట్టుకోలేక బాధ తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయాడు. ఈ సృష్టిలో అన్నిటికంటే బాధ ఏమిటంటే, ఆపదగాదే ప్రియురాలి బాసినయ్యడం. ఎంతటి దేవుడికైనా భార్యను విడిచిపెట్టడం అంటే ప్రియురాలేది మళ్ళీ. ఏదో దాడి గట్టం ఎందుకు వచ్చిందిరా బాబు అనుకున్న వారైతే ఎప్పుడు పోతుందని చూస్తారు. కానీ లోకంలో ఆవిడ ప్రియురాలైతే మాత్రం ఆ భార్యను విడిచిపెట్టడం అంటే ప్రాణం విడిచిపెట్టడంతో సమానం. అందువల్ల ఆయన కళ్ళు తిరిగి కింద పడిపోయేట అమ్మే ముందు. అక్కడ మారద గారు మార్కండేయ పురాణంలో గుండెలు బాధకు ఏడుస్తున్న చంద్రమతిని అలా కళ్ళ ముందు చిత్రీకరించాడు అనమాట. పతి మూర్ఛాన్వితుడైన చూచి సతీ, పతి మూర్ఛాన్వితుడైన చూచి సతి బాష్పచ్ఛన్న వక్త్రాబ్జయై. భర్త స్పృహ తప్పి కింద పడిపోగానే కళ్ళ కంబడలా నీళ్ళు వచ్చేసేటవాడు. దాంతో ఏం చేయాలో తెలియదా, ఎప్పుడూ వీధిలో పడి ఏడవడం ఎరగనిదేవాడు. చాలా ధైర్యవంతురాదు, ఆపదలు వస్తే శోకించటం ఎరగనిదే. కానీ అంతటి హరిశ్చంద్ర చక్రవర్తి కూడా కళ్ళు తిరిగి ఊర్చతో కింద పడిపోగానే ధృతి యొక్కింతయులేకవా విడిచి ఆర్తిం హా హరిశ్చంద్ర హా చతురంభోతి పరీత భూభవన భాస్వద్భావు ఖడ్గాగ్ర చూర్ణిత వీరాది శరీర భూషిత దరిత్రీ భాగ నాయక. ఒక్కసారి ఆవిడకి ధృతి తొలగిపోయింది, దుఃఖం వచ్చింది, ధైర్యం పోయింది, నోరు పైకి బాగా లేచింది. ఏడ్చినప్పుడు వచ్చే కంట ఉత్తప్పుడు రాదండి. పెద్ద పెట్టిన భర్త స్వామి నాయక నాక అంటూ ప్రేలాపన చేసి ఏడు దీవుల మీది ఖడ్క శక్తితో ఏరావు. నువ్వు కత్తి పట్టుకున్నావంటే ఈ సప్తద్వీపాలతో కూడున్న భూమండలం అంతా నీ మాట విన్నది. రాజదండం పట్టుకుని సమస్త లోకాలని అదుపులో పెట్టావు, ధర్మంగా పరిపాలించావు, శత్రువుల శరీరాలు చీల్చి చెండాడావు. వాళ్ళ శరీర భాగాలన్నీ నేల మీద పడిపోతుంటే తక్కిన శత్రువులు భయపడి పారిపోయారు. అంత పరాక్రమం కలిగిన వాడు హరిశ్చంద్రుడు అంటే సామాన్యుడు కాదు. ఆయన యుద్ధరంగంలో గడుగు పెట్టాడంటే ఎటువంటి రాక్షసులైనా పారిపోయేవారట. అంతటి వీరుడివి కూడా నా దగ్గరకు వచ్చి నన్ను అమ్మలేక కళ్ళు తిరిగి పడిపోయావా మూర్చ పొందావా అని ఏడ్చింది. ఆ సమయంలో విశ్వామిత్రుడు వచ్చి నా డబ్బు అన్నాడు నక్షత్రకుడితో పాటుగా. అనగానే మా ఆయన కళ్ళు తిరిగి పడిపోయాడు ఏంటంటే వాడు పడిపోతే నాకేమమ్మా, నువ్వే నిన్ను నువ్వు అమ్మేసుకోమన్నా అని చేతిలో ఉన్న కొరడాతో ఆమెను కూడా కొట్టాడు. మామూలుగా కొట్టడం కాదు, కొరడా దగ్గర చితక్ కొట్టేశాడు, చెడు చెడుమని బాధించాడు. ఆవిడ్ని బాధాడు, ఈ దొంగ స్పృహ నటిస్తున్నటువంటి వాడిని మూర్చ నటిస్తున్న హరిశ్చంద్రుడిని కూడా కొడతానని హరిశ్చంద్రుడిని కొట్టాడు. తక్కిన వాళ్ళందరూ హడిలిపోయారు, కానీ ఎవరు మాట్లాడటం లేదు. విశ్వామిత్రుడికి ఎదురుకుండా నోరెత్తి మాట్లాడే ధైర్యం అనుకున్నది. అప్పుడు అక్కడికి విశ్వదేవతలు వచ్చారు, వాళ్ళు ఐదుగురు. ఈ విశ్వదేవతలు వచ్చి నీవు నీచుడివి, మహర్షి అనుకున్నాం, సప్తర్షి మండలం దగ్గరకు కూడా వెళ్ళావు, అయినా ఒక ఆడదాన్ని కొడతావా, డబ్బు కోసం హరిశ్చంద్రుడిని పీడిస్తావా, స్పృహ తప్పిపోతుంటే వాడు అది అసత్యమని నాటకమని అంటావా, ఒరే నీకు బుద్ధుందా అసలు విశ్వామిత్ర, నీకు తపశ్శక్తి ఇచ్చినందుకు ఆ బ్రహ్మదేవుడిని తిట్టాలి అని నోటికి వచ్చినట్టు కొంచెం కోపంతో తట్టుకోలేక తిట్టారు. దాంతో వీడికి మండిపోయింది. మానవ లోకానికి రావడం ఒక తప్పు, మీరు వచ్చి ఈ మానవులు వెంటబడి వాళ్ళదే ధర్మము నాది అధర్మం అంటారా, దీని వెనకాతలు ఉన్న అసలు రహస్యం మీకేం తెలుసురా, మనుష్య భావంతో మనుష్యుల సత్యం మీద నమ్మకంతో మనుష్యులు నేను కొడుతున్నానని నన్ను నిందించారు కనుక మీరు మనుష్యత్వం పొంది నశించిపోండి చెప్పించారు. దాంతో వాళ్ళు హఠాత్తుగా ఏడ్చి ఇది ఎక్కడ కొడవండి, ఆడపిల్లలు కొడుతున్నామని మేము వచ్చి ఏదో అన్నాం, అన్నందుకు మమ్మల్ని నువ్వు శపించావు, ఈ మానవ లోకంలో మేము ఉండలేం, మానవ లోకంలో ఉన్న బాధలు మాకో తెలుసు, 7 గంటలకు పురాణం అంటే 6 గంటలకల్లా ఆఫీస్ మానేసి రావడం ఎంత కష్టం, ట్రాఫిక్ జామ్ అయితే ఎంత కష్టం, 9 గంటలకి హారతి అయిపోయిన వెంటనే ఆకలి వస్తుందేమో అనే భయంతో లడ్డు ఎప్పుడు పెడతారా అని చూడటం అదో యాతన. ఒకటి కాదు బాబు, ఈ మానవ జీవితంలో నిత్యము సుఖం కంటే దుఃఖం ఎక్కువ, కాబట్టి ఈ మానవ జీవితం బాగోతూ రక్షించాలని ఆయన జాలిపడి మీరు మానవులు ఇవ్వండి చెప్పించారు, కానీ మానవ లోకంలో ఎక్కువ కాలం ఉండరు, పెళ్లి పెటాకులు ఉంటే ఇబ్బంది, కాబట్టి మీకు ఒక ఉత్తమ జన్మ ఇస్తాను, పంచపాండవులకి ద్రౌపది వల్ల ఉప పాండవులు అనే పేరుతో మీ 5 గురువు పుట్టండి, పుట్టాక వివాహం అవ్వకుండానే చచ్చిపోండి, వివాహం అయిపోతే మళ్ళీ మీకు బంధాలు వస్తాయి, వివాహం అవ్వకుండా చచ్చిపోతే మీ తల్లిదండ్రులు మీకు ఇచ్చే తిరోధకాల వల్ల తిరిగి మీ లోకం మీకు వస్తుంది, మీ లోకం యథారూపం వచ్చేస్తుంది, మీకు తక్కువ కాలం భూలోకంలో జీవించండి అని ఆయన శాపాన్ని మార్చాడు. అదిగో ఆనాడు హరిశ్చంద్ర చక్రవర్తి బాధ చూడలేక ఇది తప్పు అని విశ్వామిత్రుడిని నిందించినందువల్ల విశ్వామిత్రుడి శాపానికి గురయ్యి ఈ విశ్వదేవతలు 5 గురువు కూడా ఉప పాండవులుగా పుట్టారు. అందువల్లే వాళ్ళు భూలోకంలో పుట్టి ఎక్కువ కాలం బ్రతకకుండా వివాహానికి ముందే నెత్తట్లో ఉండగా శరీరం విడిచిపెట్టి తిరిగి తమ లోకాన్ని పొందారు. అది కూడా పరమేశ్వరుడిచ్చిన ఖడ్గం ఉన్నది అశ్వత్థామ దగ్గర, ఆ ఖడ్గం వల్ల శరీరం విడిచిపెడితేనే వారికి ముక్తి కనుక అశ్వత్థామ చేతిలో దుర్మరణం పాలయ్యారు. పైకి అది దుర్మరణం, కానీ వారికి మాత్రం అది శాప విముక్తి. అందుకే ఈ చావు పుట్టుక ఉన్నాయే ఇవి మనం అనుకున్నట్టుగా దుఃఖకరము కాదు సుఖకరము కాదు, పుట్టాడని ఆనందంతో ఎగిరికంతులు వేస్తున్నాం. వాడికి అవతరం నీ శాప అయ్యి ఉండొచ్చు పాపం. వాడే హరిశ్చంద్రుడిని సపోర్ట్ చేసో భూలోకానికి వచ్చి ఋష్యదేవతో తెలియదు ఇంట్లో పాపం. చచ్చిపోయిన వాడు ఉన్నాడు, వాడు కూడా ఇలాగే శాపవిముక్తి పొందిన వాడు అయి ఉండొచ్చు. కాబట్టి ఈ జననం మరణం ఇవన్నీ పైకి కనిపిస్తున్నటువంటిది కాదు, ఇదంతా ఒక అంతర్నాటకము సుమా. కాబట్టి ఇష్యదేవతలే ఒక పాండవులు. నీ సందేహం తీరిందా అంటే చాలా ఆనందపడిపోయాయి ఆయన. నాకు చాలా కాలం నుంచి ఒక అనుమానం ఉంది, ఈ శాపాల వల్ల పుట్టిన వాళ్ళే కాకుండా భూలోకంలో రకరకాల జన్మలు ఎత్తుతున్నారు, అసలు వీళ్ళు ఎందుకు పుడుతున్నారు? విశ్వ జన్మస్థితి విలయంబులెవ్వని కరుణను వచ్చును. ఈ విశ్వంలో జన్మము స్థితి మళ్ళీ నాశనం ఇవన్నీ ఎవరి వల్ల వస్తున్నాయి? ఎవడి దుఃఖానికి సుఖానికి వాడే బాధ్యుడా లేక పక్కవాడు బాధ్యుడా? అప్పుడప్పుడు మనం వాడి వల్ల నేను సుఖం పొందాను, వీడి వల్ల దుఃఖం పొందాను, వీడు నన్ను పైకి రానివ్వకుండా అడ్డుకున్నాడు, వాడు నన్ను పైకి తీసుకొచ్చాడు అంటూ ఉంటామే, ఇవన్నీ ఎంతవరకు నిజము? ఈ విశేషాలన్నీ వివరించు అంటే ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ. నువ్వు అడిగిన దానికి వివరం చెప్పాలంటే నేను కాదు, గురువు గారు మార్కండేయ మహర్షి క్రోష్ఠుకి అనే మునికి చెప్పాడు, అది నీకు చెబుతున్నాను అని ఈ ధర్మపక్షులు, అందుకని మార్కండేయ పురాణం పేరు వచ్చింది, మీకు అదే చెబుతున్నది. ధర్మపక్షులు జైమునికి చెబుతున్నవన్నీ కూడా మార్కండేయుడు క్రోష్ఠుకి అనే మునికి ఒకప్పుడు చెప్పాడు, అవే నేను చెబుతున్నాను. పూర్వం భృగు వంశంలో భార్గవుడు అనే పేరు కలిగిన ఒక గొప్ప పండితుడు పుట్టాడు. వాడు చాలా గొప్ప పండితుడు. ఆ రోజుల్లో సాధన చేసి విద్య తప్ప మరొకటి ఎరగనటువంటి వాడు వాడు. ఇవాళ మనం చదువుకోవడంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఎందుకని మన సంపాదన సంపాదించాలి, పొద్దునది సాయంకాలం దాకా దరిద్రం సీరియల్స్ వంటి మధ్య మధ్యలో వాటి వెంట ఓ పక్కన క్రికెట్ లాంటి ఆటలు, ఇన్నింటిలో పడి వీడేం చదువుతాడు? పూర్వకాలం ఒకసారి వానప్రస్థాశ్రమం లాంటి గురుకులాలకు వెళితే 10 సంవత్సరాలు 12 ఏళ్ళు బయట ప్రపంచం తెలియకుండా అన్ని విద్యలు నేర్చుకునేవారు. వ్యాయామ విద్య, చోర విద్య, సంకేత విద్య, మల్ల విద్య, ధనుర్వేదం, ఒకటి కాదు సకల విద్యలలో ఆరి తెలియవాడు. వీటిల్లో ఏదో ఒక విద్యలో ఒక ప్రత్యేకత అంటే స్పెషలైజేషన్ అనమాట. అందులో కూడా ఒక్కొక్కటి గణితంలోనో, ఒక్కొక్కటి ఆయుర్వేదంలోనో, ఒకటి ధను విద్యలోనో ఒక ప్రత్యేక శిక్షణ పొందేవారు. తక్కిన అన్ని విద్యలు రావాలి, అంటే అన్నీ రావాలి, ఒక దాంట్లో ప్రత్యేకత ఉండాలి. అలాంటి కాలం అది. అందువల్ల భార్గవుడు అనేటటువంటి ఆయన సకల విద్యాపారంగతులు అయ్యాడు. అందులో ప్రత్యేకంగా యదుర్వేదాన్ని బాగా కంఠస్థం చేశాడు. దాంతో కూడా ధనుర్వేదము వచ్చు విలువించడానికి బ్రాహ్మణుడు ఉండేవాడు కదండి పూర్వకాలంలో. ఎందుకంటే శత్రువుల నుంచి అడవులో తనను తాను కాపాడుకోవడానికి, అవసరమైతే క్రూర మృగాలను శిక్షించడానికి, ధర్మ సంస్థాపనకి, ఎవరైనా మహారాజులు దారి తప్పి అడుగు వచ్చారనుకోండి వాటికి ఆతిథ్యం ఇవ్వడమే కాకుండా వాడు ఒకవేళ వీళ్ళ మీద దౌర్జన్యం చేస్తే వీళ్ళని మీరు రక్షించుకోవద్దు. ఇప్పుడు జమదగ్ని మహర్షి దగ్గర ఒక ఆవు ఉంది, ఆవును ఎత్తుకుపోయాడు కార్తవీర్య అర్జునుడు. అప్పుడు శిక్షించాలంటే పరాక్రమం కావాలి. కాబట్టి అడవిలో కూర్చున్నా మనకెందుకు ఆయుధాలు అనుకోవడానికి వీలు లేని రోజులు అనమాట ఆ రోజులు కూడా ఈ రోజుల్లో. అందువల్ల ప్రతి వాడు అన్ని విద్యల్లో ఆరితేరాలి. అందుకే నేను చిన్నప్పుడు కొంతకాలం పాటు మంచి వ్యాయామం చేసి, ఇప్పుడంటే కష్టంతో వయసు మారిపోతుంది కానీ కరాటే గిరాటే అని నేర్చుకున్నారు. అప్పట్లో పటక్కలు దెబ్బ కొడితే అవతలవాడు గడుదిరి పడేవాడు, ఇప్పుడు నేను కొడుతున్నాను కానీ. అంచేత కాలం మారింది కానీ మొత్తం మీద అన్ని విద్యల్లోనూ కూడా పూర్వకాలంలో గురువులు అలా ఆరితేరేవారు. ద్రోణాచార్యుడు ముందు చెట్ట చివరి వరకు ఎవరన్నా నిలబడ్డారంటే ఆయన ధనుసు కింద పారేస్తే అప్పుడు చంపగలిగాడు కానీ కృష్ణజీవుడు. ఈయన అటువంటి వీరు. ఆ భార్గవుడికి చాలా కాలానికి పెళ్ళైన 10-15 ఏళ్ల తర్వాత కొడుకు పుట్టాడు. ఆలస్యంగా కొడుకు పుట్టడం వల్ల వాడి మీద ఎంతో ప్రేమ పెట్టుకుని వాడికి ఆయన మంచి బుధుడు అని పేరు పెట్టాడు. బుధుడు అంటే పండితుడు, బుధుడు అంటే దేవత అని కూడా అర్థం. నా కుమారుడు దేవుళ్ళే ఉండాలి, బాగా చదువుకున్నవాడు అయి ఉండాలి అని క్రమంగా వాడి కోసం ఆయన చేయవలసిన పూజలన్నీ చేశాడు. చౌల కర్మాదులు చేశాడు, జాత కర్మాదులు చేశాడు, అన్నీ పెట్టాడు. కానీ ఏం లాభం? వాడు 5 ఏళ్ళు వచ్చిన నోట వెంట మాట లేదట. మాట వరుసకు కూడా అమ్మ, అత్త, నాన్న ఏమి లేవాడి, అలా కూర్చునేవాడు. ఒక్కొక్కటి ఏమిటి అలా బిసుకు కూర్చుంటారు, వాడు జీవితంలో చూసారు లేదో మీరు, ముఖంలో నవ్వు ఉండదు, ప్రేతకాడు అంటారు దాన్ని. సహజంగా ఎటువంటి వాడైనా ఎప్పుడు ఒకప్పుడు అవుతాడా, కొంతమంది యావత్ చూస్తూ అలా బిసుగులు కూర్చుంటాం. భగవంతుడు వాళ్ళకి అదో వాళ్ళకి ఇచ్చాడు అనుకోండి, అది కూడా పూర్వజన సుకృతం. వీడు అలా బిసుకుపోయి ఉండేవాడు. కానీ వీడి కారణం ఏమిటో ఆయనకి తెలిసేది కాదు, వీడు నోటి వెంబడి మాట రాదు. ఏమంటారు, నా కుమారుడు ఏమైనా మోగవాడా అంటే ఆయన అనుమానం వచ్చాయనికి, నాయన నీకు నేను చెప్పే మాటలు వినబడుతున్నాయా అంటే కళ్ళులు ఎత్తేవంట, అంటే వినబడుతున్నాయి అర్థమవుతుంది కానీ మాట్లాడడం. చివరికి ఎనిమిదేళ్ళు రాగానే ఉపనయనం చేసి దగ్గర కూర్చుని నాకెందుకో నువ్వు మగవాడివి కాదనిపిస్తోంది, నా మాటలు వినబడుతున్నాయి కాబట్టి కళ్ళు ఇలా ఇలా కదుపుతున్నావు, తల ఊపుతున్నావు. నాయన నేను 8 రాగానే ఉపనయనం చేసుకున్నాను, కష్టపడి చదివాను, విద్యల్లో అన్నిటిలో అరితేరాను, నాలాంటి వేద పండితుడు, ధనుర్వేద పండితుడు, అర్థశాస్త్ర పండితుడు లేడని జనం పొగుడుతున్నారు. మహారాజు గారు కూడా మెచ్చుకుని నాకు బోలినంత ఆదాయం వచ్చేటటువంటి ఫలాలు ఇచ్చాడు. ఆ ఫలాలన్నీ కౌలుకి ఇచ్చి సుఖంగా బతుకుతున్నాను. నీకేం లోటుందిరా, చదువుకొని ఆయన పెద్ద అయ్యాక పెళ్లి చేస్తాను నేను అన్నాడు. కావాలంటే అమెరికా సంబంధం కూడా మెరికి లాంటి సంబంధం చేస్తాను. అయితే నీకేం లోటు లేదంటే అప్పుడు మాట్లాడలేదు. అప్పుడు పాప మీరు నెత్తి మొత్తుకొని నా కుమారుడు అజ్ఞానైనా అయి ఉండాలి, లేదా మూర్ఖుడైనా అయి ఉండాలి, మోగవాడైనా అయి ఉండాలి, మంచి కొడుకోడు పుడతాడనుకున్నాను, 10-15 ఏళ్ళు ఆలస్యంగా పుట్టినా మంచి కొడుకు పుడతాడనుకుంటే ఇటువంటి దుష్పుత్రుడు పుట్టాడు ఏమిట్రా బాబు అని ఏడ్చి, ఇంక మామూలు దుఃఖం కాదు. కుమారుడు బొత్తిగా మాట్లాడకపోతే ఏ తండ్రికైనా కొంచెం బాధ్యమని హాయిగా చదువుకుంటూ వాళ్ళంతటి వాళ్ళు తమ బతుకు బతుకుతూ ఉంటే, లేదా కనీసపు చదువైనా చదివితే తల్లిదండ్రులకు ఆనందం, ఏమీ లేకుండా కూర్చుంటాడు, పెడితే రొట్లు తింటాడు, లేదా మాట్లాడాడు, కనీసం అన్నం అని కూడా అడగడం, పాలు అడగడం, ఎవరైనా పట్టుకొచ్చి బలాత్కారంగా నోట్లోకి వస్తే తాగుతాట, లేకపోతే లేదు. ఇలాంటి పిచ్చి పిల్లవాడి వల్ల ఏం ఉపయోగం, ఏ జన్మలోనో ఎప్పుడో పాపం చేసి ఉంటాం. తల్లిదండ్రులకి పిల్లల్ని దూరం చేసిన అంటే హాస్పిటల్లో పిల్లలు పుట్టగానే తీసుకెళ్ళి అమ్మేసుకునే వాళ్ళు ఉంటారు, అటువంటి వాళ్ళకి ఇలాంటి పిల్లలు పుడతారని చేస్తాం, లేదా పసిపిల్లల్ని బాగా హింసించినా ఇటువంటి వృత్తులు పుడతారట, ఏమో ఏం చేశాను అని బాగా పైకే మాట్లాడుతూ తనలో తను మాట్లాడుకుంటున్నట్టుగా పైకి మాట్లాడుతూ సగతం బయటకు వచ్చేలా చేసి ఏడ్చాడు. అప్పుడు ఆ కుర్రాడు ఏడు విని 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 ఏమిటి నాన్న ఇలా ఏడుస్తావు, నువ్వు ఎంత ఏడ్చినా నేను ఇలాగే ఉంటానన్నాడు. ఓరి నీ దొంగగా 8 సంవత్సరాలుగా నోరు విప్పకుండా ఎంత మోగవాళ్ళ నటించావా, అద్భుతంగా మాట్లాడుతున్నావు, పైగా అవును ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు చదువుకోవడం లేదంటే నువ్వు చెప్పిన వేదాలు వేదాంగాలు ఇప్పటికీ 60,000 జన్మల్లో చదువుకున్నాను, కొత్తగా నేను చదివేది ఏముంది అక్కడ అనగానే వీడెవడో కారణ జన్ముడు అని అర్థమైంది. ఎక్కడి జ్ఞానంబు ఎక్కడి మోహంబు ఎక్కడి నిర్మలవి ఏది చెప్పుమా, నాయన నీ జ్ఞానం ఏమిటి, మోహం ఏమిటి, నిర్మలత్వం ఏమిటి, అన్నీ ఉండి కూడా ఇలా నటిస్తున్నావా, లేక ఇది భ్రమ, నీకు పూర్వజన్మల జ్ఞానం ఉన్నదా, 60,000 జన్మల జ్ఞానం ఎలా వచ్చింది నీకు, నువ్వెవడవి కారణజన్ముడిని అనిపిస్తున్నావు అంటే, అవునండి నాకు గడచిన 60,000 జన్మలు గుర్తున్నాయి, ఆ జన్మలు గుర్తున్నవాడు ఎవడు భూలోకంలో సామాన్య మానవుడిలా ప్రవర్తించలేడు, ఎందుకంటే ఒక జన్మలో ఆడగా పుట్టాను, ఒక జన్మలో పశువుగా పుట్టాను, ఒక జన్మలో క్రూరమైన పులిగా పుట్టాను, ఒక జన్మలో గుడ్డలిప్పుకు తిరిగేటటువంటి పిచ్చివాడిలా పుట్టాను, రకరకాల జన్మలెత్తి ఎన్నో రకాలైన ఆహారాలు తిని ఎందరో తల్లుల పాలు తాగి విసిగి వేసాడిపోయాను, చివరికి ఈ జన్మ ఎత్తాను. ఈ జన్మకి ముందు జన్మలో నేను ఒక గురుకులం స్థాపించాను, వేద పాఠశాల స్థాపించి మహాపండితుడు నడిపించుకుని ఎంతోమంది శిష్యులకు వేదం చెప్పాను, రకరకాల బోధలు చేశాను. ఎన్ని చేస్తేనే డబ్బు మీద వ్యామోహం పోకపోవడం వల్ల చివరి క్షణాలలో నేను అజ్ఞానంలో పడిపోవడం వల్ల ఈ కీర్తి చాలా ప్రమాదం గుర్తుపెట్టుకోండి, ఇది అతను చెప్పిన మాట. డబ్బు వ్యామోహం కంటే కూడా కీర్తి వ్యామోహం కూడా ప్రమాదం, 10 మంది చేత పొగిడించుకోవడానికి అలవాటు పడి ఎవడైనా ఏదైనా అంటే వాడి మీద ఆగ్రహం పొంది నేను నా అంతటి వాడు లేడు అనుకున్నాను. ఆ రోజుల్లో నేనే పండితుడిని, నేనే జ్ఞానిని, నేనే అన్నింటిలోకి ఆరితేరిన వాడిని, అందరి వల్ల నేను కీర్తి పొందుతున్నాను, నన్ను ఎవరో తిట్టలేరు, తిట్టారంటే చెప్పిస్తాను, ఇలా అనుకునేవాడు నేను. గురుకుల స్థాపకుణ్ణి, 1 పైసా లేకుండా నా స్వయం శక్తితో పైకి వచ్చి పెద్ద సంస్థానం స్థాపించాను, ఇలాంటి అహంకారం నా మీద పడింది. ఇది భయంకర మోహం, ఈ అజ్ఞానం. అందుకే సంస్కృత శ్లోకానికి మారణ గారు ఎక్కువ చెప్పకుండా వలన గత జన్మమున ఏను అజ్ఞానాకృష్ట భావం ఉండనుగుట చేసి అని ఒక్క ముక్కలు మొత్తం తెలియజేశాడు. అజ్ఞానము చేత ఆకర్షింపబడ్డ నేను ఈ శరీరం నేను అనుకున్నాను, నేనే గొప్పవాడిని అనుకున్నాను, నా గొప్పతనానికి జనం పొగుడుతున్నారు అనుకున్నాను. జనం పొగడ్డం ఎప్పుడు తప్పు కాదు, గుర్తుపెట్టుకోండి, జనులు ఎప్పుడూ కూడా మంచిని ప్రశంసిస్తారు, కానీ ఆ ప్రశంస జ్ఞానం కలిగిన వాడు స్వీకరించడు, నవ్వుకుని ఊరుకుంటాడు, ఇదంతా పరమాత్మకి చెందుతుందని వీడనుకోవాలి. ఉదాహరణకి మీరు వచ్చి నాకు నమస్కారం చేస్తే నేను గొప్పవాడు కాబట్టి నమస్కారం చేశానని అనుకోకూడదు. ఈ పీఠం మీద ఉండడం వల్ల పరమేశ్వరుడికి వాడు నమస్కరిస్తున్నారు. అందుకే అంతసేపు మా సమస్త సన్మంగళాన్ని సంతుంతే అవునండో మీరు చెప్పినట్టు నిజమే నేను గొప్పవాడిని అని అంటే వీడు వెంటనే అజ్ఞానంలో పడిపోతాడు. పడితే ఏమిటి, అదిగో మళ్ళీ అలాంటి జన్మ వస్తుంది. ఇప్పటికీ ఈ జన్మ సరిపోతుందిరా బాబు అనుకుంటూ ఉంటే మళ్ళీ ఆ జన్మ ఎందుకు లేనిపోను కూడా. అందువల్ల నేను ఆ జన్మలో చేసిన పొరపాటు వల్ల ఈ కీర్తి ధనము మొదలైన వాటికి లొంగడం వల్ల అజ్ఞానంలో చివరి క్షణాల్లో శరీరం విడిచిపెట్టి నీ కొడుకున నీకు కడుపులో పుట్టాను, నీ కడుపున నేను ఒక పుత్రుడిగా పుట్టాను. పుట్టిన దగ్గర నుంచి పూర్వజన్మ జ్ఞానం ఉందిగా. అందుకే ఈ జన్మలో నాకు పూర్వజన్మలో చదువుకున్న విద్యలన్నీ గుర్తున్నాయి, అనేక మహిమలు ఉన్నాయి. ఉన్నా బయట పెట్టకుండా మానసిక జపం చేసుకుంటూ ఎవరితో మాట్లాడటల్లా. మాట్లాడితే వచ్చే నష్టం ఏంటో నువ్వు అడగచ్చు. నువ్వు నాతో పదే పదే మాట్లాడగా మళ్ళీ నాకు నువ్వు తండ్రి అనే వ్యామోహం కలుగుతుంది. అప్పుడు మళ్ళీ సంసారంలో పడతాను, మళ్ళీ నీకోసమని ఇల్లు కడతాను, భార్య అనే ఒక బంధాన్ని నెత్తి మీద పెట్టుకుంటాను. పూర్తిగా పూర్వజన్మలో కంటే నూతన బంధనాల్లో పడిపోయి ఈ నూతన బంధాల్లోంచి బయటపడలేక చివరికి భ్రష్టుడి అయిపోతాను, సర్వభ్రష్టుడి అవుతాను. అందుకే అన్నీ తలుచుకొని మానసికమైన ధ్యానం చేసుకుంటూ అంటే లౌకిక సంధ్యావందనాలు చేయకుండా మానసిక సంధ్యావందనం చేస్తూ మానసిక జపం చేస్తూ పరమేశ్వర ఈ జన్మతో అయినా నాకు విముక్తి కలిగించు, ఎన్నో జన్మలు ఎత్తి ఎత్తి ఉన్నాను ఇక వద్దు నాకు ఈ ప్రపంచం అనుకుంటూ ఉంటే నువ్వు ఏడ్చి ఏడ్చి బలాత్కారంగా నన్ను మళ్ళీ మాట్లాడేలా చేసావు అన్నాడు. అప్పుడు ఆయన, నాయన ఎంత ఆశ్చర్యకరమైన విషయం వింటున్నాను, ఇంతవరకు ఉన్న నా అజ్ఞానం తొలగింది, శిష్యుడిని నీ కాళ్ళ దగ్గర కూర్చుంటాను, నీ నిర్మల జ్ఞానం నాకు బోధించు అన్నాడు. నువ్వు ధరిస్తున్నావు మానసిక జపంతో, కానీ నాకు ప్రస్తుతం ఇంకా అజ్ఞానం ఉంది. ఉంది కాబట్టి నువ్వు కొడుకు అని, నువ్వు పెద్దవ్వాలని, చదువుకుని ఉద్యోగం చేయాలని, సంపాదించాలని, సంసారంలో ప్రవేశించాలని, మా వంశం నిలబెట్టాలని అనుకుంటున్నాను. ఈ వ్యామోహం నాకు పోవడానికి నాకు జ్ఞానబోధ చెయ్యి అని అడిగాడు. అప్పుడు ఆయన, ఇదంతా దత్తాత్రేయుడు బోధించాడు, ఆ బోధను నీకు చెబుతున్నాను, అది వింటే నీకు అర్థమవుతుంది అనగానే, అయ్యా దత్తాత్రేయుడి యొక్క బోధన ఆ విశేషాలన్నీ నీకెలా తెలుసు అన్నాడు. నేను 15,000 జన్మల క్రితం కొంతకాలం దత్తాత్రేయుడి శిష్యుడిగా సేవించాను. ఈయనకి 60,000 జన్మలు గుర్తున్నాయిగా, అందులో 15,000 జన్మల క్రితం దత్తాత్రేయుడికి ప్రత్యక్ష శిష్యుడు. అప్పుడు కూడా గురువుగారి అనుగ్రహంతో ఎన్నో మహిమలు పొంది శక్తులు పొంది గురుద్రోహం చేశాను, ఇదిగో మళ్ళీ వెనక్కి వచ్చాను అన్నాడు. అక్షణం చాలా జాగ్రత్తగా ఉండాలి, అందుకే జీవితం అంటే ఏ క్షణంలో మనం భ్రష్టులు అవుతామో తెలియదు. అందువల్ల రోజు లేవగానే మహానుభావుడు వేదవ్యాసుల వారు మనకి బ్రహ్మాండ పురాణంలో ఒక సూక్తి చెప్పాడు. నేను నా గురుదేవులకు నమస్కారం చేస్తున్నాను, నిషిద్ధమైన గురువుగారి ఆజ్ఞను పరిపాలిస్తాను, ఎప్పుడు జీవితంలో గురువుగారి యొక్క అనుగ్రహమే తప్ప నేను గురువుకి కూడా చెప్పగలిగే అంత గొప్పవాడని అహంకారం రాకుండా ఉండుగాక అనుకుంటే ఆ వ్యక్తి సంసారంలో పడ్డట. నిషిద్ధమపి గురువాజ్ఞాం అని బ్రహ్మాండ పురాణంలో శ్లోకం. లేవగానే మొట్టమొదట ఏమనుకోవాలి, నిషిద్ధమైన అంటే శాస్త్రములు వద్దని చెప్పినా గురువుగారి ఆజ్ఞని మాత్రం పాటిస్తాను, గురు కటాక్షం ఉంటే ఎట్టి పరిస్థితులలో మళ్ళీ నేను సంసార బంధములలో పడను అని ఒక్క ముక్క. సంస్కృతం కూడా అక్కర్లేదు, తెలుగులో ఇలా అనుకుంటే చాలు సారాంశాలు. అలాంటి వాడికి మోహము అంటదు. ఒకవేళ మోహం అంటితే ఈ మోహాన్ని తొలగించి వీడికి మోక్షమిచ్చే బాధ్యత గురువు స్వీకరిస్తాడు. అది గురు శక్తి అంటే గురువుగారిలో ఉండదు శక్తి, గురు భక్తిలో ఉంది శక్తి. గురువు సామాన్యుడైనా అసామాన్యుడైనా గురువు మీద మనకున్న భక్తి వల్ల మనం తెలియకుండానే జన్మ సంసార బంధనముల నుండి విముక్తి పొందుతాము. నేను ఆ జన్మలో గురుద్రోహం చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను. అదే చెబుతున్నాను విను, మొట్టమొదటిగా మా గురువుగారు చెప్పినటువంటి సారాంశం శరీర భ్రాంతి, శరీరం విడిచిపెట్టడం, శరీరం మళ్ళీ పొందడం. అందులో భూమి మీద ఉన్నంతకాలం మానవుడికి చెప్పాను కదా, చనుకాలం కొంతకాలం జీవించి శరీరం విడిచిపెడతాడు. విడిచిపెట్టడంతో మొదలు పెడతారు ఎప్పుడైనా సరే పురాణాలు, పుట్టడంతో చెప్పరు. మనం సహజంగా ముందు పుట్టుగా ఆఖరి చావు అంటామే, కానీ జ్ఞానబోధ చావుతో మొదలు పెడతారు. ఎందుకంటే అంతం వల్లే ఆది వస్తుంది కనుక, అదొక నియమం. ఇదే శ్రీకృష్ణుడు చాలా తెలివిగా చెప్పాడు. అందుకే కృష్ణుడు జగద్గురు అన్నారు ఆయన పరమాత్మ కనుక. ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాబుల్యం, వర్ధమూలము అలస్యమైనటువంటి పైకి ఓ చెట్టు ఉంది, వేళ్ళు పైకి ఉంటాయి, కొమ్మలు కిందకుంటాయి అని చెప్పాడే. అంటే నాయన అంతం ముందురా, ఆ తర్వాత ఆదిగా అన్నాడే. మానవుడికి అంతం తెలిస్తే ఆది అదే తెలుస్తుంది అని. అంటే నీ చివరి రోజులు ఎలా గడిస్తే తెలిస్తే మిగతా రోజులు ఎలా గడిచినా పర్వాలేదు, చివరి రోజులు బాగుండాలి అన్నిటికంటే. ఒక 17-20 ఏళ్ళు వార్ధక్యంలో సుఖంగా శరీరం గడపడం ముఖ్యం, కానీ నవయౌవనంలో ఉన్నప్పుడు బాగా గడిపి ఇంకా తర్వాత రిటైర్ అయ్యాక పెన్షన్ రాక పెన్షన్తో రోజు పిల్లలు చూడక పిల్లలు అమెరికాలోనూ నేను ఇక్కడ నువ్వక్కడ నేను ఇక్కడ ఇంకా కలిసేది ఎక్కడో అని ఏడవడం కంటే చివరి రోజుల్లో హాయిగా 6 నెలలు ఎక్కడ 6 నెలలు ఎక్కడ ఉంటున్నప్పటికీ అబ్బా మా పిల్లలు ఎంతో ముద్దుగా చూసుకుంటారండి. అక్కడ ఉన్నప్పుడు సుఖంగా ఉంటున్నాం, ఇక్కడ ఉన్నప్పుడు సుఖంగా ఉంటున్నాం. అక్కడ ఉన్నప్పుడు భద్రాగర్ గారి పురాణానికి రోజు సాయంత్రం తీసుకెళ్తాడు మా అబ్బాయి, ఇక్కడికి వస్తే ఆయన ఎలాగో టీవీలో కనబడుతూ ఉంటారు, వేడకెంత తింటున్నాం అని ఆరోగ్యంగా భోజనం చేస్తూ ఇబ్బందులు లేకుండా బ్రతకడం వార్ధక్యం చాలా అవసరం కదా. అందుకని వార్ధక్యము శరీరము విడిచిపెట్టడం అనేది చాలా అవసరం. కనుక జ్ఞానబోధకుడు కూడా వార్ధక్యంతో శరీరం విడిచిపెట్టడంతో చేసేవారు. చివరి కాలం రాగానే ఏ వ్యక్తికైనా శరీరం చాలా వేడెక్కుతుంది, ఒక క్షణకాలం క్రమంగా వేడి చల్లారుతుంది. ఈ ప్రాణం పోయేటప్పుడు గోళ్లలో లక్షల కొలది సూదులు గుచ్చుతున్నంత మహాబాధ కలుగుతుందిట. కొన్ని లక్షల కొలది తేళ్లు ఒకేసారి పుడితే ఎంత బాధో ప్రాణం పోయేటప్పుడు శరీరానికి అంత బాధ ఉంటుంది. ప్రాణం విడిచిపెట్టే మానవుడికి కలిగే ఆ వేదన ఉందే, అది పురాణాలు వర్ణించలేదు కదా. మార్కండేయ పురాణంలోనూ ఇటు గరుడ పురాణంలోనూ కూడా చెప్పారు. చెప్పడం కాకుండా నేను నిజంగా అనుభవించి చెబుతున్నాను. నేను 3 సార్లు అలా శరీరం విడిచిపెట్టాను. మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు నమ్మకాలు అనుకోండి. 1996లో మా వేడి గారు, మా ఆవిడ తాతగారు అంటే మాతామహుడు శరీరం విడిచిపెడితే శ్మశానానికి అక్కడ దాకా వెళ్ళాను కొత్త దూరం. తర్వాత లోపలికి వెళ్ళకూడదు కనుక తండ్రి ఉన్నవాడు వెళ్ళకూడదని చేస్తారు కనుక వెనక్కి వస్తూ ఉంటే ఒక్క క్షణకాలం నాకు కోరిక కలిగింది, ఈయన శరీరం విడిచిపెట్టాడు, ఈయన ఆత్మ ఎక్కడ పెడుతుందో చూద్దాం అనిపించింది. ఆ ఊహ రావడంతో ఈ వెన్నుపోసు వెనక నుంచి సర్రున శబ్దం అయ్యింది. ఆ శబ్దం అవడం వరకు నాకు తెలుసు, ఆ తర్వాత కింద పడిపోయాను. ఆ పడిపోవడం నాకు తెలియదు. ఇద్దరు ముగ్గురు గట్టిగా పట్టుకుని ఆ శరీరాన్ని చూసి ఈ శరీరం విడిచిపెట్టేశాడు పాప ఆయన, ఆవిడ ఎంత ఏడుస్తుందో అనుకున్నారు. 1.5 గంట సేపు శరీరం పూర్తిగా విడిచిపెట్టేశాను. ఆ విడిచిపెడుతున్నప్పుడు మాత్రం ఆ సర్వని శబ్దం రాగానే ఈ చేతులు గోళ్లల్లో నుంచి, కాలి గోళ్లల్లో నుంచి, నాభి దగ్గర, కపాలం దగ్గర మామూలు బాధ కదనమాట, అది భయంకర బాధ. బతికుండగా చర్మం ఒలిచేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఒక మనిషి బతికుండగా వాడి చర్మాన్ని అలా చీల్చి పారేస్తే, పూర్తిగా తీసేస్తే ఎలా ఉంటుంది? అంత భయంకరమైన వేదన, ఇంకా చెప్పడానికి వీలు కాదు. ఆ వేదన ఎక్కువ కాలం ఉండదు. అదే పాపాత్ములకైతే ఆ వేదన కూడా ఎక్కువ ఉంటుంది. అందుకే ప్రాణము పోవడం సులభముగా పోవాలరా, వెర్రివాడ ఎలా బ్రతికేవన్నది కాదు అని శాస్త్రం చెబుతున్నది. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం దేహాంతే తమ సాహిత్యం దేహిమే పార్వతీపతి అని ఎందుకు అడుగుతున్నాం మనం? ఆయాసం లేకుండా సుఖంగా శరీరం విడిచిపెట్టడం కూడా గొప్ప వరం. కొంతమంది అలా పూజ చేస్తూ శరీరం విడిచిపెడతారు, కొంతమంది హాయిగా పురాణం వింటూ విడిచిపెడతారు. ఇప్పుడు విడిచిపెట్టకండి, ఆ తర్వాత ఎప్పుడో నేను చెప్పేది వార్ధక్యం వచ్చాక. ఇలా సుఖంగా వెళ్ళడం కూడా అదృష్టం, శరీర బాధ లేకుండా. ఆ దుర్మరణం వేదన మహాబాధ అన్నమాట. ఆ తర్వాత శరీరం పైకి వెళ్ళిపోయింది, ఆత్మ వెంటబడదాం అనుకుంటే ఆత్మ ఒకవైపు పోతుంటే హఠాత్తుగా మా నాన్నగారు కనపడ్డారు పైన. ఆయన కనబడి ఆయన ఎప్పుడు యోగాభ్యాసంలో ఉంటారు. నేను ఈ పిచ్చి పని చేస్తున్న సమయంలో ఆయన పీఠంలో ఉన్నారు శ్రీచక్రం దగ్గర. ఆయన మా అబ్బాయి వెర్రి కోరికతోటి శరీరం విడిచిపెట్టాడు, పైకి వెడుతున్నాడు, వెడితే ఆయనకు ఆ వెళ్ళే ఆత్మ నరకానికి పోతుంది, దాంతో వెళ్ళాననుకోండి ఇక వెనక్కి రావడం కష్టం అవుతుంది. అప్పటికి మా శక్తి వెళ్ళడం వరకు పనిచేస్తుంది, కానీ అదుపులో పెట్టి మళ్ళీ వెనక్కి వచ్చే శక్తి నాకు లేదు. ఆత్మ బయటికి రావడం ఒక చెప్తూ మళ్ళీ తిరిగి వెనక్కి ప్రవేశించే శక్తి లేకపోతే ఉపయోగపడుతుంది. పద్మవ్యూహంలోకి వెళ్ళిన అభిమన్యుడు అయిపోకూడదు, అర్జునుడిలో ఉండాలి. కానీ అందుకని ఆయన ధ్యానంలో ఉండి టక్కన నెత్తిమీద దెబ్బకొట్టి ఆ పైకి వెడుతున్న ఆత్మని, ఒరే ఇలాంటి పిచ్చి పనులు చేయకు, పూర్తిగా నియంత్రణ లేకుండా శరీరాన్ని విడిచిపెట్టి సూక్ష్మ ప్రాణం పైకి ఎడితే ఆ తర్వాత వెనక్కి రాకపోతే ఈ లోపల నీ శరీరం తగలబడితే ఇటు నువ్వు ఆ లోకాలకు ఊర్ధ్వలోకానికి వెళ్ళడం, మళ్ళీ భూలోకానికి రావడానికి నీ శరీరాన్ని అప్పటికే తగలబెడతారు కాబట్టి భూమి మీద ఉండవు, మధ్యలో అల్లాంటి పోతావు ప్రేతాత్మవై అని శరీరంలోకి పంపారు. ఇదంతా జరగడానికి దాదాపు 1.5 గంట నుంచి 1.5 గంట మధ్య పట్టింది. ఈ లోపు ఇక్కడ ఒక పక్కన పెడబొబ్బలు తక్కువ లేవగానే పెడబొబ్బలు అయిపోయి, అంటే ఎందుకు ఏడ్చారో ఎందుకు మరి వాడు మళ్ళీ సంతోషించారో తెలియదు, కానీ మొత్తం మీద
అది మొట్టమొదటిసారి అప్పుడు అర్థమైందాట. ఓహో, మార్కండేయ పురాణంలో శరీరంలో సూదులు గుచ్చుతున్నట్టు లేక తేళ్లు కొడుతున్నట్టు మహాబాధ మహావేదన ఉంటుందన్నారు. అది నిజం అనమాట. మనంతా మనం విడిచిపెడితే సెకండ్స్లో పోతుంది ఆ బాధ. అదే మనం మహాపాపాలు చేసి యమకింకరుల ద్వారా ప్రాణవాయువులు పైకి తీసుకుపోబడితే మాత్రం, అంటే కింకరుల చేత ప్రాణం అపహరింపబడితే ఆ దుఃఖం వర్ణించలేమను. అలాంటి దుఃఖం లేకుండా చేసే ఒకే ఒక్క స్థానం కాశీ. అందుకే కాశీఖండం ఎంత బాగా చెప్పాడండి,
భాగీరథి గంగా. స్వయంగా భాగీరథిగా పిలువబడే గంగాదేవి వచ్చిట చల్లని నీళ్ళల్లో నింపిన ఒక తామర ఆకులు తీసుకొచ్చి ఇలా విసురుతుంది శరీరం విడిచిపెట్టేటప్పుడు కాశీలో. ధోత్కారం అనరి నుంచి తొండం పుకొసతోడ శీకరాసారముచిలుకుంఠి డుంటి విగ్రేశ్వరుడు తొండంతో నీళ్లు పట్టుకొచ్చి సన్నని తొంపరలు అలా 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 మీద చల్లుతాడు. హాయిగా చల్లగా శరీరం విడిచిపెట్టినాయన బాధ లేకుండా అని. ఇంకా అమ్మవారు ఉంది, అచలాధిపతి ఆడు కూర్పి బిడ్డ ఉన్నది. ఆ తల్లి ఏం చేసుకో తెలుసా, పాలిండ్లు కదలంగ పసపు పయ్యదీచు అచలాధిపతి కూర్మి ఆడు బిడ్డ. పర్వతరాజపుత్రి పార్వతీదేవి ఎప్పుడు పసుపు పూసుకుంటుంది శరీరానికి, అందువల్ల ఆవిడ చీర చెంబు కూడా పసుపు అయిపోతుందిట. ఆ పసుపు చెంబుతోటి ప్రాణం విడిచిపెట్టేవాడిని ఇలా చూసి, నాయన నీకేమన్నా బాధ ఉందా, ఏముండదు, నువ్వు సుఖంగా పడుకున్నవాడు పడుకున్నట్టే మా లోకానికి వస్తావు అంటుంది. అందుకని చివరి రోజుల్లో కాశీ వెళ్ళాలి. కాశీలో చల్లని శరీరం విడిచిపెడతాడు, అంటే శరీరం చల్లగా అయిపోతుందిగా శవం, అప్పుడు వాడి ప్రాణం కూడా అంత చల్లగా హాయిగా ఉంటుందన్నమాట. మళ్ళీ చల్లదనం అంటే మంచు పైత నానాయాత్ర పడి యువకుల గురికే చలితో బాధపడే చలి కాదు, హాయ్, ఒక రకమైన శైత్యం. దాంట్లో రేడియో ఉండదు, దుఃఖము ఉండదు, యాతన ఉండదు, బాధ ఉండదు, సూదులు గుచ్చడం వంటి బాధ ఉండదు, తేళ్లు కొడితే వచ్చే బాధ ఏముండదు. అలా ఉన్నవాడు ఉన్నట్టే శరీరం విడిచిపెడతాడు. అప్పుడు శివుడు చెవి దగ్గర ఓంకారని చెబుతాడు పొడి చెవిలో. అది యోగం. తక్కిన వాళ్ళందరికీ కూడా మరణ యాతన తప్పదు. ఈ మరణ యాతన తక్కువ కాలం ఉండడానికి ఏం చెయ్యాలి, తోయాన్నదాన పరాయణుండగువాడు వేదనారహితుడై విడుచునటలు. ఇంటికి వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చేవాడు, అన్నదానం చేసేవారు, వీడికి ఏ బాధ ఉండదట, సుఖంగా శరీరం విడిచిపెడతాడు. అన్నిటిలోకి జలదానము అన్నదానము చాలా గొప్ప దానాలు. ఈ దానములు చేసిన వారు చివరి రోజులలో సుఖంగా ప్రాణం విడిచిపెడతారు, ఉన్నంతకాలం సుఖంగా ఉంటారు. అందుకే చెప్పాడు వేదనారహితుడై విడుచునడలు, ఏ వేదన ఉండదు. బాబో ఈయన మూలుగుతూ ఆసుపత్రి పాలైపోయి చేసేవాళ్ళు చేయలేకుండా తిట్టుకుంటూ ఉంటే శరీరం విడిచిపెట్టడం కంటే బాధ మరొకటి లేదు. ఆ బాధ లేకుండా సుఖ శరీరాన్ని సుఖంగా మరణాన్ని పొందుతాడు, శరీరం విడిచిపెడతాడు. ఇక సత్యాలు పలికేవాడు వాడు కూడా సుఖంగా ఏ బాధ లేకుండా, ఏదో ఏసీ కారులో కూర్చొని ప్రయాణం చేసినంత సుఖంగా వెళ్ళిపోయారు. తిక్మాల విమానంలో అయితే చెక్కింగ్ అయిన ఉంటుంది, ఇక్కడ చెక్కింగ్ కూడా లేకుండా కూర్చుంటాడే దర్జాగా వెళ్ళిపోయి అలా సుఖంగా ప్రాణం విడిచిపెడతాడు. అన్నదాత కాలీయతడు క్షుద్బాధ. అన్నం ఎప్పుడు జీవితంలో ఎవరికి పెట్టే పాపాత్ముడు చివరి రోజులు ఆకలి చావుచ్చు వస్తాడు. అందుకే వాడు తిండి లేక చచ్చిపోయాడంటే ఎప్పుడు ఎవరికి అన్నం పెట్టలేదు. భర్తనాగర్ గారు బిల్లు పెట్టాల్సి వచ్చినా ఇంటికి తీసుకెళ్ళి ఎంత అన్నం ముద్ద పెట్టలేదు వాడు దుర్మార్గుడు, అందుకే అలా అయిపోయేటవాడు. అందుకని అన్నదాత కానివాడు క్షుద్బాధతో శరీరం విడిచిపెట్టాడు. అగారదాహకారి ఆరటమున, ఇంట్లో పెట్టి తగలబెట్టి చంపేవాళ్ళు ఉంటారు కొంతమంది ఇంటికి రిప్పెట్టి, అటువంటి వాడు చివరి రోజుల్లో కాలిపోయి శరీరంలో మచ్చలు వచ్చి నానాయాతన పడి అలవడి చచ్చిపోతారు. కొంతమంది చూసారా, విమానాలు కాలిపోయి చచ్చిపోవడం, పడవలు కాలిపోయి చచ్చిపోవడం, ఇళ్ళు కాలి చచ్చిపోవడం, కారు యాక్సిడెంట్లో కారు అంతా కాలిపోతుంటే చచ్చిపోయిన వాడు అంతా ఎప్పుడో ఒకప్పుడు ఇలాగ ఇళ్లలో పెట్టి కాలి చేసిన వాడు, లేదా పెళ్ళాన్ని ఇంట్లో నిప్పేసి అంటించిన వాడు, కిరసాయలు పెట్రోల్ పోసి తగలబెట్టిన వాడు అంతా అలా చచ్చిపోతారు అనమాట. అందుకే తగలబెట్టకండి, ఎత్తి కోపం వచ్చినా సరే భార్యను తగలబెడితే మహాపాపం, మొగుడిని కూడా తగలబెట్టుకోవడం ఎవరైనా సరే, పంత మీద భార్య భర్తలు ఒకటి తగలబెట్టుకోవడం మహాపాపం అని చెప్తారు. వాళ్ళంతా ఆరటంతో చచ్చిపోతారు. ఈ పుత్ర వ్యామోహం, పుత్రికా వ్యామోహం, ఇలా జన వ్యామోహంతో వాళ్ళు ఏం చేస్తారు, అస్మాట మా అబ్బాయి మా అబ్బాయి మా అబ్బాయి మా అబ్బాయి అనుకున్న వాళ్ళు చివరి రోజుల్లో పిల్లలు దూరం అయిపోగా, ఒరే కుమారా నేను వెళ్ళిపోతాను రాబో అని ఎన్ని వీడు ఫోన్లు చేసినా వాడు రాదు. వీడు చచ్చిపోయిన 10వ రోజుకి వస్తాడు వాడు, వాడికి ఫ్లైట్ టికెట్ కూడా దొరకదు అంత టైట్ అవుతుంది అనమాట. అందుకని మోహం ఉండకుండా ఉండాలి. ఎన్ని బాగా విశేషాలు చెప్పారండి అక్కడ, ఏ పుణ్యములకి ఎంతంత లాభమో చెప్పారు. అన్నిటికంటే భూదానం మరింత గొప్పదన్నాడు. విమానై స్వజ్వలైర్యాంతి భూమిదాన ప్రధాన రా అని మార్కండేయ పురాణంలో జడోపాఖ్యానం ఉంటుంది. దీనంతటిని ఈ కుర్రాడు సరిగ్గా మాట్లాడకపోవటం వల్ల వాడిని జడు అని పిలిచి వాడి కథ కనుక జడోపాఖ్యానం అంటారు. అందులో చెప్పారు, భూదానం చేసినటువంటి వాడు హాయిగా శరీరం విడిచిపెట్టి యమలోకానికి వెళ్లకుండా దివ్య విమానంలో వెడతాడు. శరీరం విడిచిపెట్టడానికి ముందు ఒక్క కొద్ది క్షణాల ముందు కానీ, మరీ పాపాత్ముడైతే 24 గంటల ముందు కానీ ఎదురుగుండా గోడ మీద కూర్చుంటారట ముగ్గురు యమకింకరులు. మహాభయంకరాకారులు వాళ్ళు. దారుణ నేత్రులు, వికట దౌష్టులు, ఉద్గర పాశహస్తులు, ఘోరతరాన స్ఫురిత కోపులునై వెలుగొందు వారు. ఎర్రని కళ్ళతో, ఎంతంత మిడిగుట్లతో, కోరలతో, చేతిలో ముద్గరాలు అంటే ముళ్ళగదలు పాశములు పుచ్చుకొని, పళ్ళు పటపట కొరుగుతూ ముగ్గురు యమకింకరులు ప్రాణం పోయే ముందు ఈ పాపాత్ముడి దగ్గర చేరతారు. చేరి, రే అబ్బాయి నీ సమయం అయిపోయింది, కమాన్ కమాన్ అంటూ ఉంటారట. అప్పుడు వీడికి ఏంటంటే తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, ఇంకెవరిలో బంధువులు అందరూ గుర్తుకొస్తారు అనమాట. వాళ్ళని పిలుద్దామనుకు నోరెత్తుతాడు, నోట్లోంచి మాట రాదు. ఎలుగురా కటిందు వడు, అప్పుడు నోట మాట రాక తల్లడబడిపోతాడు, మూగబడైపోతాడు. అది అదన్నమాట. మీకు అర్థమవుతుంది? ఒక్కోసారి మంచబెదుడు వాడు ఏదో చెబుదాం అనుకుంటాడు పాప, ఇదే బాధ. అది అర్థం కాదు మనకి, అర్థం కాదు. వీళ్ళేమనుకుంటారట, వీడు ఆయన వీళ్ళవారాడు మర్చిపోయేలా అడుగుతున్నాడేమో, ఇంకేదో వ్యామోహమేమో, లేక వీడికి కనుక మాట తెప్పిస్తే ఏమైనా మనకు ఆస్తి రహస్యాలు చెబుతాడేమో. వీడు ఆస్తి ఏంటి అక్కడ చస్తుంటే పక్కన, వాడేమో రారా రారా అని పిలుస్తున్నారు. వాడు వాడిని చూసిన భయంతో కంపించిపోతున్నాడు, మరణయాతన మృత్యు భయం పొందుతున్నాడు. యమకింకర దర్శన భయంకర వేదన. ఆ వేదనతో వీడుంటే ఆ వేదన వాళ్ళకి అర్థమవుక వాళ్ళు ఆ వేదన పొందుతారు. ఇలా వీళ్ళు నువ్వా నేనా అని కవ్వించుకుంటారట. చివరికి పాశం వేసి వాళ్ళు ప్రాణం తీసేస్తారు. అలా ప్రాణం తీయగానే అందులోంచి అంగుష్ట ప్రమాణ పురుషుడు వస్తాడు. ఈ శరీరంలో ఉన్నప్పుడు మన బొటన వేలు ఎంత ఉందో మన ఆత్మ అంతగా మారుతుంది. నిజానికి ఆత్మకి రూపం ఉండదు, అది సూక్ష్మాతి సూక్ష్మం. కానీ ఈ ప్రాణం పోగానే ఈ శరీరం విడిచిపెట్టేవాడికి బొటన వేలు ఎంత ఉందో అంత రూపమును వీడి సూక్ష్మ శరీరం ధరిస్తుంది, ప్రాణం ధరిస్తుంది. దీనిని నల్లని ఒక యాతనా శరీరంలో ప్రవేశపెడతారు. యమలోకానికి తీసుకెళ్ళడానికి ఈ శరీరం కావాలి. శరీరం లేకుండా ఆత్మ వెళ్ళదు. అందుకని దానికి ఒక 6 అడుగులు కలిగి నల్లగా ఉండి దుబ్బులో ఉండేవంటి ఒక భయంకరాకారం యమయాత్రా శరీరం అంటారు దాన్ని. అందులో ప్రవేశపెడతారు. అదే పుణ్యాత్ములైతేనో యమకింకరుడు రాదు. హాయిగా పుణ్యపూర్తి లేని దేవతలు ఇంకా పుణ్యం చేస్తే బ్రహ్మలోకం నుంచో లేక వైకుంఠం నుంచో వాళ్ళు వచ్చి రండి అంటారు. అనగానే వీడి ప్రాణం హాయిగా లేచిపోతుంది. అసలు దానికి ఏ బాధ ఉండదు, పరమ సౌఖ్యం అనమాట. మిల్పిటాసులో ఎదురుగుండా కూర్చుని పురాణం వింటున్నప్పుడు ఎంత సౌఖ్యం ఉంటుందో ఈ సత్యనారాయణ స్వాములు అంత సౌఖ్యంతో ఉంటారు. హాయిగా లోపల ప్రదక్షిణ చేసినప్పుడు, తీర్థం తీసుకున్నప్పుడు, అప్పుడప్పుడు మీకు లడ్డూలు ప్రసాదం పెట్టినప్పుడు ఆ లడ్డూ తింటూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందో పుణ్యాత్తులు ప్రాణం విడిచిపెట్టేటప్పుడు అంత హాయిగా ప్రాణం విడిచిపెడతారు. వాళ్ళకి దివ్య శరీరాన్ని తీసుకొస్తారు. ఆ శరీరం దివ్య శరీరం, దివ్య లోకాలకు వెళ్ళే వాళ్ళకి ఎంత అందంగా ఉంటుందో అది. ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళుతుంది. నిత్య యువనంతో ఉంటుంది, జరామరణాలు లేకుండా ఉంటుంది. పాపాత్మలకి యాతనా శరీరం. నాకు నమ్మకం మీరు ఇలా పురాణం 7 రోజులు వింటే మీకు మాత్రం దివ్య శరీరం ఇప్పుడు కాదు, 100 ఏళ్ళు వస్తుంది. వినకుండా ఇంట్లో కూర్చున్న వాళ్ళకి మాత్రం యాతనా శరీరం తప్పదని నేను అనలేదు, కానీ పురాణాల్లో అన్నారు. అందువల్ల తప్పక మనం శాస్త్రాన్ని శ్రద్ధగా వింటే అటువంటి వాళ్ళకి ఇది ప్రాయశ్చిత్తం అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ పాపాత్ముల గురించి చెప్పాడు కాబట్టి ముందుగా ఈ నల్లని దుబ్బు శరీరంలో ఈ ఆత్మని ప్రవేశపెడతారు. వాడి మెడ తాడు వేసి కుక్కని ఇడ్చుకుపోయినట్టు ఇడ్చుకుపోతారట. ఊళ్ళలో పిచ్చ కుక్కల్ని తాడు వేసి ఇడ్చుకుపోయినట్టుగా ఇడ్చుకుపోతారు. 13 రోజులు ప్రయాణం చేస్తాడు వీడు. అందులో 12 రోజులు ప్రయాణం ఉందే అదే భూలోకంలో 12 మాసికాలండి. ఇక్కడ మనకి భూమి మీద ఒక 1 నెల గడిచి ఒక మాసికం పెడితే ఆ మాసికం వాడికి ప్రయాణంలో 1 రోజు. వీడికి ఇక్కడ భూలోకంలో ఉన్నప్పుడైతే తిండి ఉంటుంది, కానీ చచ్చిపోయాక తిండి ఎలా? మరి వీడు పాపాత్ముడు, వీడికి తిండి తెప్ప ఎవరు చూస్తారు అంటే ఇదిగో మనం పెట్టే మాసికం. ఇక్కడ ప్రతి నెల ఈ చచ్చిపోయిన వాడి పేరు మీదుగా
బహుతిరోధక పిండ ప్రధానముల తృప్తి పొంది అతడు నడచు అన్నారు. ఈ తిరోధకాలు, నువ్వులు, నీళ్లు, ఈ పిండ ప్రధానాలు వాడికి తృప్తిగా భోజనం పెట్టినట్టు అవుతుంది అన్నమాట. ఒక నెలలాడ తర్వాత ఒక్క పూట మనం ఒక గంట రెండు గంటలు వాళ్ళ కోసం వ్యయం చేసి పిండ ప్రదానం చేస్తే అప్పుడు వాడికి ఆ రోజంతా ఆకలి తీరుతుంది. మనకి ఇక్కడ మాసం, వాడికి ఒక రోజు. అందుకే దానికి మాసికము అనగా మాసము ఒక రోజుగా చేయబడినదని అర్థం, అసలంతరార్థం అది. అందుకని మాసికము అన్నారు. ఇలా 12 నెలలు మనం పెట్టగానే ఈ 12 రోజుల ప్రయాణం వాడికి సుఖంగా పెడుతుంది. వాడు కొట్టినా తిట్టినా వీడికి ఇబ్బంది అనిపించదు. అదే ఇక్కడ పెట్టకపోతే వాడు ఏడుస్తాట. ఈ నాస్తికులు ఉంటారు, ఈ కమ్యూనిస్టు వీడు, వీడు పెట్ట ప్రధానం చేయగా అలాంటి దుర్మార్గుల్ని కన్నా పాపానికి ఆ తల్లిదండ్రుల పైన చీ ఇటువంటి దరిద్రుని చిన్నప్పటి నుంచి సరిగ్గా కట్టలేదు, ఎర్రజెండ ఎర్రజెండ అని పట్టుకు ప్రాణం తీస్తున్నారు వాళ్ళు, మేము ఇక్కడ చచ్చిపోతున్నాం, మా శరీరం అంతా కందిపోతుందని ఎంతో బాధపడతారట. ఈ తల్లిదండ్రులకు పెట్టిన పాపం వల్ల వీళ్ళకి ఇంకా ఎక్కువ వస్తుంది అనుకోండి యాతన, అది ఎలాగో తప్పదు. నాకు కళ్ళ ముందు కనపడుతూనే ఉంది అలాంటి పాపత్వం గురించి. దాని గురించి మనం పెద్దగా చెప్పుకోకర్లేదు. అందువల్ల సాధ్యమైనంత వరకు తల్లిదండ్రులకి వాళ్ళు పుణ్యాత్ములైతే ఇంకా సుఖం కలుగుతుంది, పాపాత్ములై ఉంటే ఈ తిరోధకాలు పిండ ప్రధానాలు వాడికి సుఖ ప్రయాణాన్ని ఇస్తాయి. ఆ తర్వాత 13వ రోజు అంటే సంవత్సరేకం పూర్తయిన తర్వాత, ఇక్కడ సంవత్సరేకంలో 3 రోజుల కార్యక్రమం ఉంటుందిగా, ఆ 3వ రోజు పూర్తయితే అది అక్కడ 13వ రోజు. అంతం 13వ దినంబున అని మారణ గారు చిన్న వచనంలో చెప్పాడు అన్నమాట. అక్కడ యముడి దగ్గరికి తీసుకెళ్తారు. యముడు పెద్ద ఆసనం మీద కూర్చుని ఉంటాడు. ఆయన ఎలా ఉంటాట, నీలాభ్రాంజన పుంజవర్ణు అరుణోన్నద్రాంబోదగ్రుణాభీలస్ఫీతనిశాతముష్ట్రుభృగుటీభీమాస్యునానారుజాకాలోగ్రాంతకముచ్చువందితు యముంగాంచుంగదాదండపాశాలోలస్ఫురణాత్మహాహస్తున్కరాళాంగుని. యమధర్మరాజుగారు పాపాత్ములకి నల్లని మేఘం వంటి రూపంతో కనపడతాడు. నీల అభ్ర అంజన పుంజవర్ణుడు, నల్లని మేఘము, అంజనం అంటే కాటుక, కాటుక ముద్దలాగా ఎర్రగా కళ్ళతోటి ఉంటాడు. శరీరం ఏమో నలుపు, కళ్ళు మాత్రం అరుణోన్నద్రాంబకోదకు, నిప్పు కణికల్లా ఎర్రగా ఉన్న కళ్ళతో ఉంటాడు. నల్లని శరీరంలో ఎర్రని కళ్ళు అంటే ఎలా ఉంటుంది చూడడానికి, చాలా భయంకరంగా ఉంటుంది. ఆ దృశ్యం చూడలేరట అసలు. అసలు యముడు చూడగానే చచ్చిన వాడు వండి ఇంకోసారి చస్తాడు అక్కడ. అంత చావు యాతన అంటే అదనమాట, భయపడిపోతాట. దాంతోపాటు పెద్ద పెద్ద కోరలు, తెల్లని కోరలతో, అవి కూడా భీకరమైన కోరలతో కనుబొమ్మలు ముడివేసి అసలే భయంకరంగా ఉన్న ముక్కు అవి బయటికి ఇలా వచ్చేలా పెట్టి ఇంకా భయంకరంగా కనపడతాడు అటువంటి వాడిని. పక్కన ఆయన యమధర్మరాజు గారు ఆ సమయంలో కొందరు సేవిస్తారు. ఎవరెవరు వాడు అంటే మృత్యుదేవత, ఈ భూలోకంలో ఉన్న రోగాలన్నీ రూపాలతో సేవిస్తాడు ఆయన. భూలోకంలో రకరకాల రోగాలు ఉన్నాయిగా, కుష్ఠరోగం, క్షయరోగం, కోరిక దగ్గు, మోకాళ్ళ నొప్పులు, ఏవో రకరకాల ఆర్థోపెడిక్ సమస్యలు, ఈ రోగాలన్నీ కూడా రూపములతో ఉండి, హోహో వచ్చేవట్రా భూలోకంలో నిన్ను 1964లో మోకాళ్ళ నొప్పులతో పీడించింది నేనే రోయ్, నీకు చివరి రోజులో స్పృహ తప్పిపోయింది, అపస్మారక రోగాన్ని నేను రోయి, దగ్గుని నేను రోయి అని దగ్గు కూడా ఎదురుకుండా కనపడుతున్నమాట ఒక రూపంతో. అందుకని నానా రుజ కాలోగ్రాంతక మృత్యు వందిదని చెప్పారు. నానా రోగాలు, ముసలితనము, మృత్యుదేవత, ఇటువంటి వాళ్ళందరూ కూడా రూపములు.